जडानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ఆది దంపతులకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం గోకర్ణ క్షేత్ర మహిమకి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాం. పూర్వం కామధేనువు తన చెవిని ఇక్కడ పెట్టి ఈశ్వరుణ్ణి అభిషేకించింది కనుక గోవు చెవిని సంస్కృతంలో కర్ణము అంటాం. గో అంటే ఆవు, కర్ణము అంటే చెవి, గోకర్ణము అంటే ఆవు చెవి. ఏ ఆవు చెవి? స్వర్గలోకంలో ఉండే కామధేనువు అని పేరు కలిగిన ఆవు యొక్క చెవి. ఆ చెవి ఇక్కడికి పెట్టి శివుడి లింగంలో ఉన్న ప్రణవాన్ని, నాదాన్ని, ఓంకారాన్ని విన్నది. మహాబలీశ్వర లింగానికి వీరందరూ అభిషేకం చేయడానికి వెళ్ళారే, ఆ స్వామి లింగంలో నుంచి నిరంతరం ఒక అద్భుతమైన నాదం వస్తుంది. సప్త పాతాళ లోకాల అడుగు వరకు ఉన్న లింగం అది, పైకేం కనపడలేదు, మిగతా అంతా అడుగు నిండిపోయింది. ఒకప్పుడు ఇదంత పెద్ద గొయ్యి కింద, అగాధం కింద ఉండేది. రావణాసురుడు లింగం తెస్తూ ఉంటే గణపతి ప్రతిష్ఠించాడనే విషయం మనం మొదటి నుంచి రోజు ఉదరగొడుతున్నాం కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. ఇది రావణ ప్రతిష్ఠిత లింగం కాదు సుమా, గణపతి ప్రతిష్ఠిత లింగం. తెలియక చాలామంది పదే పదే రావణ ప్రతిష్ఠిత లింగం అంటారు. రావణాసురుడు ఆత్మలింగాన్ని అడిగి తీసుకొచ్చాడు, కానీ ప్రతిష్ఠించింది ఎవరు? గణపతి దాని కింద పెట్టాడు. లింగాన్ని ఎవరు తయారు చేశారన్నది పక్కన పెట్టాలి, అది మనకెందుకు? ప్రతిష్ఠించిన వాడిదే గొప్ప పుణ్యం అంతా. అందుకే రావణాసురుడు చేసిన పాపాలకు నశించాడు, ప్రతిష్ఠించిన గణపతికి గొప్ప ప్రతిష్ఠ కలిగింది. ఆయనకి ముందు మనం నమస్కారం చేస్తున్నాం. అటువంటి దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో 7 పాతాళవాల వరకు వెళ్ళి ఈ పైన భూలోకంలో ప్రస్తుతం కొంచెం మిగిలింది ఆ లింగం. ఆ లింగాన్ని రావణుడు ఢీ అంటే ఢీ అని తలకైతో కొట్టాడు కదా, నేను చచ్చిపోతాను ఈ లింగం రాకపోతేనని. ఆ కొట్టడంలో పైన ఉన్న లింగం చాలా ఆత్మలింగం సన్నగా ఉంటుంది, గొట్టంలాగా. ఈ కాడలా ఉంది మైకు గొట్టం, అలా ఉంటుంది. ఆ గొట్టం విరిగిపోయింది. ఆ విరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, శివలింగం వెనకాతల వెండి కవచం పెట్టి మనకి ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా శివలింగం వెనకాతల చిన్నదిలాగా వెండి కవచం ఉంది, ఆ కవచం వెనకాతల ఉండదు, అది విరిగిపోయిన ముక్క. ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటనమాట, గొయ్యి మిగిలింది. ఆత్మలింగం అడుక్కెళ్ళిపోయింది పాదరసం, ఆ గొయ్యి ఉంది. ఆ గోతిలో ఉన్న నీళ్లు నెత్తిమే చల్లుకుంటే శివలింగాన్ని స్వయంగా కైలాసానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుంటే వచ్చే పుణ్యం వస్తుంది. అందుకని మిమ్మల్ని వెళ్ళగానే ఏం చేస్తారనమాట, తెలిసినా తెలియపోయినా పక్కవాడు చేస్తున్నారు కనుక మీరు కూడా గతానుగతికో లోకాన్ని చేసేస్తున్నాం. ఆ గొయ్యే అసలు లింగం ఉన్న స్థానం, అందుకని అందులో చెయ్యి పెట్టాలి, కెలకాలి. చెయ్యి ఎంత దూరం దూరితే అంత దూరం దాకా వెళ్ళాలి, చిట్ట చివరి దాకా వెళ్ళాక ఆ నీళ్లు పైన చల్లుకోవాలి. ఆ గొయ్యి ఒకప్పుడు అగాధంగా ఉండేది, పాపం బృహస్పతి మనలాంటి వాళ్ళని చూసి జాలిపడి ఈ గొయ్యి బాగా కిందకి వెళ్ళిపోతుంది, లింగం విరిగిపోయింది, అప్పుడు జనం అభిషేకం చేస్తే నీళ్లు మళ్ళీ వాళ్ళని ఎత్తు మీదకి రావడానికి లేకుండా పాతాళానికి పోతుందని ఒక స్వర్ణ కవచం ముందు అక్కడ నిక్షిప్తం చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు దాంట్లో పాదరసం పోశాడు. చివరికి ఆ పాదరసం అడుగును వ్యాపించి ఆ గొయ్యి పొడుగుపోయింది. క్రమంగా ఈ పాదరస ప్రభావంతో బంగారం కొట్టుకుపోయింది. బంగారం మీద ఎప్పుడైనా సరే పాదరసం పడితే ఏమవుతుంది? కరిగిపోతుంది. మీరు కావాలంటే చూడండి, ఓ మంచి ఉంగరం అటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, కొంచెం పాదరసం వేయండి, ఇక తర్వాత ఉంగరం ఉండదు, బిగిలేదు బంగారమే. అందుకని తర్వాత ఆ పాదరసం అడుగునుంది కాబట్టి దాన్ని ఇప్పుడు పోడ్చడానికి వీళ్ళు ఒక వెండితో తయారు చేసినటువంటి కవచాన్ని అందులో పెట్టారన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఆత్మలింగం అంటే ఏమిటంటే ఆ అడుక్కి చెయ్యి పెట్టి ఆ నీళ్ళు నెత్తిమే చల్లుకోవడమే ఆత్మలింగాభిషేకం అంటే. అందరూ ఆ పని చేశారా? చేసిన వాళ్ళు చేయొత్తండి. అబ్బో అందరూ చేశారు, నేను కూడా చేశాను కాబట్టి నేను కూడా చేయొత్తున్నాను. ఇప్పుడు అసలు మూలలింగం ఎక్కడుందన్నమాట? ఇప్పుడు ఆ వెనకాతల వెండి కవచం కనబడింది కదా, ఆ కవచం వెనకాతల ఉన్నదే ఆ విరిగిపోయినటువంటి ముక్క. రావణాసుడు మహాబలవంతుడు, వాడి తలకాయతో కొడితే మాయదారు మొండి తలకాయ అది, అది విరిగిపోయిందనమాట. యుగాల వరకు కూడా వాడి పేరు మాత్రం నిలబడిపోయింది. ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా చేసిన మంచి పని మంచి పనే, చెడ్డ చెడ్డే అంతే కదా. దుర్మార్గుల్లో మంచితనం ఉంటుంది, మంచివాళ్లలో కూడా చెడ్డతనం ఉంటుంది. కానీ వీడే ఆ లింగాన్ని లంకానగరానికి తీసుకుని వెళ్ళి ఉంటే ఇవాళ మనం ఎవ్వరము ఈ ప్రాంతంలో పురాణం చెప్పుకోవడానికి రాలేం. ఎందుకంటే రావణుడి పరిపాలనలో పౌరాణికులు మిగలరు, మీలాంటి భక్తులు మిగలరు, అందరినీ ఎప్పుడో వేసేసేవాడు వాడు. వాడికి మిగిలిందల్లా శూర్పణఖను కుంభకర్ణుడు. ఇలాంటి దుర్మార్గుల బలం పెరిగిపోతుందని దేవతలంతా కలిసి పాపాత్ముల చేతిలో బలం ఉండకూడదు గనక ఆ లింగం ఇక్కడికి వచ్చేలాగా గణేశ్వరుణ్ణి ప్రోత్సాహపరిచారు. అయ్యో ఈ తప్ప అని మీరు అనుకోకండి, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడి చేతిలో ఆయుధాలు పెడితే ఏమవుతుందో మీరు చూస్తున్నారు కదా. భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ఏ దేశం బతకదో. కాబట్టి నీచుడు ఎంత భక్తుడైనా వాడి చేతిలో ఉన్న ఆయుధం వల్ల లోకాలకి గండం వస్తుంది గనక ఆ గండం నుంచి రక్షించడానికి గణపతి నారదుడు ప్రేరేపించగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాడు అని మీరు అడగచ్చు. నదులన్నిటిలోకి రెండే రెండు చాలా గొప్ప ఉన్నాయి, వాటిని నదులు అనకూడదు, నదములు అనాలి. ఏమేమిటవి? ఒకటి నర్మద, మరొకటి గోమతి. ఈ రెండు నదులు కావు. ఎందుకు నదములు అంటాం వీటిని అంటే, పడమర పుట్టి తూర్పుకు ప్రవహిస్తే దానిని నది అంటారు. గోదావరి, గంగ ఇవన్నీ పడమర వైపున పుట్టి అక్కడి నుంచి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తూర్పుకి ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసే వాటి అన్నిటినీ నదులు అంటారన్నమాట. అందువల్ల గంగ, కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా నదులు. నదములంటే ఏమిటి? తూర్పును పుట్టి పడమరకి ప్రవహించి అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలిస్తే వాటిని ఏమంటాం? నదములు అంటాం. గోమతి నదము, అది పడమరగా ప్రవహించి ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. మనందరం ద్వారకలో సప్తాహం చేసుకున్నాం కదా, రెండుసార్లు వెళ్ళాం. అందులో రెండోసారి 2009 సప్తాహం చేసుకున్నాం. అప్పుడు ఆ గోమతి నదిలో స్నానం చేశారు మీరు అక్కడ. ఇక నర్మదా నది, అది కూడా పడమరకి ప్రవహించి ఈ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ రెండు నదులు పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. పశ్చిమ సముద్రములో కలిసేటటువంటి నదులు రెండు చాలా గొప్పవి. గంగ కంటే చాలా గొప్పదండి నర్మద అంటే, చాలామందికి తెలియదు. కానీ దర్శన మాత్రేణ పవిత్రం కరోతి నర్మద అని వేదవాక్యం, అదే మాట శివపురాణంలో 3వ సంహితలో ఉన్నది. గంగానదిలో స్నానం చేస్తే మోక్షం, కానీ నర్మదా నది చూపులతో పవిత్రం చేస్తుంది. అందుకే నర్మదా నదీ తీరంలో అభిషేకాలు చేసేటప్పుడు లేక నర్మదా నది గోమతి నది సముద్రంలో కలిసే చోట పెద్దగా మంత్రం చెప్పడం చేతకాకపోయినా కనీసం నమశివాయ అని అరిస్తే ఆ మాత్రానికే శివుడు అనుగ్రహిస్తాడు. తక్కిన చోట్ల అలా కాదు, సంపూర్ణంగా మంత్రమే ప్రభావం. ఇక్కడ మంత్రం అక్కర్లేదట, కనీసం నామస్మరణ చాలు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నన్ను అడిగితే 3 వంతుల మందికి మంత్రాలు రాని వాళ్ళే వచ్చారట పూర్వకాలంలో. ఏదో ఇప్పుడంటే అక్కడక్కడ నుంచి మంచి మంచి పురోహితుల్ని, మహాత్ముల్ని, చెరుకూరి సాంబమూర్తి గారు లాంటి వారిని, ఆ పక్కన కూర్చున్న హైదరాబాద్ పంతులు గారిని, వారితో పాటుగా ఇహ మహా వేదమూర్తి బ్రహ్మణ్యం, ఆయన పేరు ఏమిటి వచ్చిపోయాను, రాఘవ గారు, వారణాసి రాఘవ గారు లాంటి పండితులు ఏదో అక్కడక్కడ కొంచెం దొరుకుతారు. కానీ అలా దొరకడం కొంచెం కష్టం. పూర్వకాలంలో పాప మంత్రం చేతకపోయినా ఎవరికి వాళ్ళే, ఏ నాగేశ్వరరావు గారు అక్కడికి వచ్చేసి నాకేం తెలియదండి, మంత్రం తెలియదు, తంత్రం తెలియదన్నా సరే నర్మది ఇందులో కలవటం వల్ల నమశివాయ అని ఒక్క ముక్కన్నా నమశివాయ అన్నా కొంతలో పర్వాలేదు. ఉచ్చారణ చేత కానీ ఒక చండాల స్త్రీ నమశివాయ అంది, చి అందిట. శివ అనమంటే చివ అంటే అపశబ్దం వస్తుందిగా, అయినా శివుడు సంతోషిస్తాడు. దానికి గల కారణం నర్మదా నదికున్న మహాప్రభావం, గోమతి నదానికున్న మహాప్రభావం. ఇవాళ మీకు ఈ గోకర్ణేశ్వర మహిమ అపూర్వ ఘట్టాలు రెండు చెబుతాను. ఎందుకు ఇప్పుడు పార్వతీ కళ్యాణం కొనసాగించట్లేదంటే అది మొదలెడితే 3 గంటలు పడుతుంది, సాయంత్రం చెప్పుకుందాం. అది ఒకప్పటి మాట. ఒక ఆయన బాగా మాతృభక్తి కలిగిన ఒక పండితుడు ఉండేవాడు, కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళమ్మ రోజు నన్ను కాశీ తీసుకెళ్ళు కాశీ తీసుకెళ్ళు అనేది. పాపం వీడు కాశీ తీసుకెడతానులే అమ్మ అన్నాడు. ఈలోపు వాళ్ళమ్మ చచ్చిపోయింది, అందుకని వాళ్ళమ్మని తగలబెట్టేసి కాశీ తీసుకెళ్ళకపోయినా ఈ అస్థికల్ని చితాభస్మాన్ని కాశీ గంగలో కలుపుదాం అని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకు బయలుదేరాడు. ఈలోపు నారద మహర్షి కనబడి, నువ్వు కాశీ స్థానానికి వెళ్ళలేవు, వెడదామనుకున్నా నీ ప్రయాణం సాగదు, నువ్వు నా మాట విని అవంతిపురంలో ఉన్నావు గనక, అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ఆయన ఉజ్జయినిలో ఉన్నాడు, రేవా నదికి వెళ్ళు అన్నాడు. రేవా అంటే ఏమిటి? నర్మదా నది. నర్మదా నదికి వెళ్ళు, అక్కడ నీకు ఒక అపూర్వ ఘట్టం కనపడుతుంది, అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో ఇంక నీకెవరు చెప్పక్కర్లేదు, నువ్వే చేసుకుంటావు. నేను చెప్పినట్టుగా ఓంకారేశ్వరలింగం ఉన్న చోట రేవా నదీ తీరానికి వెళ్ళన్నాడు. నారదుడు చెప్పాక కాదనకూడదు కనుక ఈయన గంగానదికి ప్రయాణమైన వాడు, కాస్త ఆ ప్రయాణం ఆపి నర్మదా నదికేసి ప్రయాణం అయ్యాడు. ఆ రోజుల్లో కాలినడకన ప్రయాణం. ఇతడు బాగా చదువుకున్న పండితుడు, మామూలు పండితుడు కాదు, 4 వేదాలు చదువుకున్న పండితుడు, కొంచెం నియమములు కూడా కలిగిన వాడు. మన మంధని అగ్రహారం వాళ్ళలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తిననివాడు. ఎవరైనా నియమం కలిగిన వేద పండితులు ఇంట్లో వండి పెడితేనే తింటాడు. అధ్వాన్నం అని నిన్న చెప్పాగా మీకు, అలాంటి అధ్వాన్నం తినడు ఆయన. చెప్పులు వేసుకుని ఎవరైనా అన్నం పట్టుకొస్తే తినడు, ఎవరైనా దృష్టి ప్రసారం చేస్తే తినడు, మంచినీళ్ళు కూడా మంత్రం చదువుకోకుండా తాగడు ఆయన. అంతటి కఠోర నియమ నిష్టలు కలిగిన వాడు. అందుకనే చితాభస్మాన్ని దాన్ని ఓ పెట్టిలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఊరేగించుకుంటూ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఈ పెట్టి ఓ చోట దాచుకుని స్వయం పాకం చేసుకుని, లేదా వేద పండితులుంటే వాళ్ళ ఇళ్లలోనే భోజనం చేస్తూ, ఒక్కొక్కసారి దొరకకపోతే 3-4 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాసం కూడా చేస్తూ అలాగే ఆయాసపడుతూ మొత్తం మీద ఓంకార క్షేత్రానికి 1 కిలోమీటర్ ఉందనగా ఓ చోటకి చేరాడు. అక్కడ ఒక ఇల్లుంది, ఆ ఇంట్లో ఆయన ఇంటి పేరు కూడా చాలా మంచి ఇంటి పేరు, చాలా గొప్ప గోత్రం కలిగిన వాడు ఆయన, బాగా చదువుకున్నవాడు ఆయన. ఆయనకి ఇంటి నిండా ఆవులు కూడా ఉన్నాయి. అక్కడికి చేరాడు వీడు. ఓ పక్కన ఆవుల కొట్టం, ఆ ఆవుల కొట్టంలో నల్లని ఆవులు, తెల్లని ఆవులు, కొంచెం గోధుమ రంగులో ఉన్న ఆవులు, ఇలాంటి ఆవులు దాదాపు ఒక 12-13 ఆవులు ఉన్నాయి. ఆవులన్నిటికీ దూడలు ఉన్నాయి. అదొక పెద్ద కొట్టం. ఆ ఇంటి ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఓ భార్య ఉన్నది. ఇల్లు చాలా పెద్దది. ఆయనకి బాగా పొలాలున్నాయి, ఆస్తులున్నాయి. ఈ ఆస్తి ఎంతన్నా వాడు ఉట్టి పిసిన కొట్టాడు. ఈయనకంటే ఇంకొక 7 ఆకులు ఎక్కువ చదివింది వాళ్ళ ఆవిడ. కుర్రాడు చెప్పేక్కర్లా, ఎవరైనా ఇంటికి వచ్చి భిక్షాందేహి అన్నారంటే మీకు అసలు బుద్ధి ఉందిలా లేదురా, దున్నపోతుల్లో ఉన్నారా, కష్టపడి పనిచేసుకోవచ్చు కదా అని తిట్టేది ఆవిడ. తిట్టగానే అవునేవు భలే తిట్టావు అని ఇంకో 2 తిట్టేవాడు భర్త. ఐకమత్యం భార్యాభర్తలకు ఇలా ఉంటుందని కూడా చూపించేవారు వాళ్ళిద్దరూ. కొందరు దాన ధర్మాల దగ్గర ఐకమత్యంతో ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు భార్య పెడతానంటే భర్త, భర్త పెడతానంటే భార్య, కొన్ని చోట్ల పెడతారు. తిట్లు తిట్టడంలో ఈ భార్యాభర్తలిద్దరికీ ఐకమత్యం ఎక్కువ, ఒకళ్ళు మించి ఒకళ్ళు తిడతారన్నమాట. ఈ లోపల కొడుకు అందుకుని వీళ్ళిద్దరూ 100 తిట్లు తిడితే వాడు 500 తిట్లు తిట్టేవాడు. వాడు ఇంకొంచెం ఎక్కువ తిదివాడు. ఒకడేమో జటాపాటి, ఒకడే క్రమాంత స్వాధ్యాయి, ఒకడు ఘనాపాటి తిట్లు తిట్టడంలో. ఈ 3 ఇంటికి వచ్చిన వాళ్ళు తిట్టడంతో ఆ ఇంటి గడప ఎవరు ఎక్కేవారు కాదు. ఇంటికి బయట పెద్ద అరుగు ఒకటి ఉండేది అట పూర్వకాలం. పూర్వంలో సహజంగా పాత ఇళ్ళు అన్నిటికీ కూడా పెంకుటేళ్ళకి బయట ఎత్తు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద పండితులు వచ్చి కూర్చునేవారు రాత్రిపూట. ఎవరైనా మహానుభావులు ప్రయాణం చేసేవాళ్ళు అలసిపోతే ఇప్పటికి మళ్ళీ లాడ్జీలా బ్యాడ్జీలా అరుగుల మీదే పడుకుని పోయేవారు పాపం. అరుగులన్నిటిలో ఉన్న ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు పాడుకునేవారు పూర్వం. ఇప్పుడు అరుగులు లేవు, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాలు. ఎవడన్నా వస్తాడేమోననే భయంతో ముందుగానే కుక్క ఉన్నది జాగ్రత్త. ఇంకేం వస్తాడు వాడి ఇంట్లోకి? దాంతో పండితుడు పోయి కుక్కలు మిగులుతున్నాయి మనకి. అందుకే ఇళ్లలో అందరికీ వాళ్ళ భయం దుఃఖం ఇవి మిగిలిపోయాయి. మాట వరుసకైనా మన ఇంటికి ఒక్క పండితుణ్ణి పర్వకాలంలో అయినా పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని తలుకొని ఒక్క రూపాయి దానం చేస్తున్నారటండి. క్రమంగా సంప్రదాయాలు పోయాయి. మహాత్ములు ఇళ్లకు వస్తే మీ ఇల్లు పరమ పవిత్రంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లక్ష అస్థికలతో కూడిన గృహమైన ఒక్క పండితుడు మన ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు పరమ పవిత్రమైన వైకుంఠంతో సమానమవుతుంది అని శివపురాణంలో విజ్ఞేశ్వర సంహిత చెబుతున్నది. అంటే ఇంట్లో ఎక్కడైనా అడుగున ఎముకలుంటే ఆ ఇల్లు ఉన్నవాడికి సుఖం ఇవ్వదు. పూర్వకాలంలో ఇల్లు కట్టే ముందు వాస్తు పరిశీలన చేసి అడుగును బాగా తవ్వించేసి అడుగునున్న చెత్తంతా తీయించి కొత్త మట్టితో మంచి మట్టితో ఆ స్థలాన్ని పూడ్చి అప్పుడు ఇల్లు కట్టేవారు. ఎందుకు ఇంత తవ్వించేవారంటే అడుగున తెలియకుండా ఏ అస్థికలైనా ఉన్నాయేమో, అది ఎప్పుడు శ్మశానమో తెలియదు కదా. ఈ భూమి మీద ఏది శ్మశానమో, ఏది నదో, ఏది ఏ పవిత్ర స్థలమో తెలియదు. కాబట్టి తవ్వించి మట్టి తీసి కొత్త మట్టి నింపితే అడుగున ఎముకలు పోతాయని, ఒకవేళ పొరపాటున అలా తవ్వించకుండా ఇల్లు కట్టేశాం, అడుగున అస్థికలు ఉన్నాయని తెలిసింది, అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడికి సుఖం ఉండదు, ఆత్మశాంతి ఉండదు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? ఒక మంచి పండితుణ్ణి ఇంటికి పిలిచి వాడిని కుర్చీ వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని తలుకుంటే అడుగున కోటి అస్థికలున్న ఒక అస్థిక కాదు ఇక ఆ దోషం మనకు అంటదు. అందుకని పూర్వకాలంలో కనీసం జంధ్యాల పూర్ణిమ నాడు, శ్రావణ పూర్ణిమ నాడైనా పండితుల్ని, వేద పండితుల్ని ఇంటికి పిలిచి లేదా మహాపౌరాణికుల్ని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఇంత ఆతిథ్యం ఇచ్చేవారన్నమాట. ఆ సంప్రదాయం పోయిందిగా, దాంతో వాస్తు దోషాలు ఇంట్లో అలాగే ఉండిపోతున్నాయి. అందుకే ఇవాళ మూడొంతుల ముప్పై మంది గుండెల మీద చేసుకు చెప్పండి, మేము సుఖంగా ఉండగలుగుతున్నామని చెప్పగలరా? ఏ ఇంటికి వెళ్ళండి, ఏదో ఒక శాంతి. ఒకడికి పిల్లలు లేక, ఒకడికి పిల్లలు ఎక్కువై, ఈ పిల్లలు ఏ పెళ్ళిళ్ళు చేసుకొస్తారో తెలియక కొంతమందికి బెంగ, కూతురైతే ఏ కులం వాడిని చేసుకొస్తుందో ఈ వంశం అవుతుందని ఒకడికి బెంగ, కొడుకు ఎవత్తిని తీసుకొస్తాడో అని ఒకడికి బెంగ, లేకపోతే డబ్బులు పాడు చేస్తారేమోనని బెంగ, తాగి తందనాలాడతారేమోనని బెంగ, ఈ విధంగా నిరంతరం ఏదో ఒకనొక అశాంతికి గురవుతున్నాం. కారణం ఏమిటంటే ఇంటికి మహాత్ముల్ని మనం పిలవకపోవటమే. ఒక్కసారి మీ ఇళ్ళకి మళ్ళీ పూర్వంలాగా పిలవండి, మీ ఇంట్లో అశాంతి క్రమంగా తొలగి ప్రశాంతత రాకపోతే అప్పుడు అడగండి, ఆయన చెవి కోసం మీ చెవిలో పెట్టిస్తాను. అది శాస్త్రం మాట అన్నమాట. కాబట్టి అరుగులు అందుకు పెట్టేవారు. ఆ అరుగు మీదకి ఈయన వెళ్ళాడు కూర్చుందామని, నడిచినట్టు వచ్చాడు కదా. వాళ్ళమ్మ చితాభస్మాన్ని పుచ్చుకొని వస్తున్నాడు, పైగా నియమవంతుడు పండితుడు వాడు, అరుగు మీద కూర్చుందాం అలిసిపోయామని వస్తుంటే వెంటనే తలుపు తీసుకుని ఆ ఇంటి ఆవిడ పూతనలాగా భేతాళ రాక్షసిలాగా ఆయన వచ్చేసి, ఎవడవరా నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు అరుగు మీదకి వచ్చేస్తున్నావు, నీ అత్తారిల్ల అంటే, నా అత్తారిల్లు ఇక్కడ లేదమ్మా, మా అత్తవారు ఎప్పుడో చచ్చిపోయారు, మా అమ్మ కోసమని తీర్థయాత్ర గడుతున్నాను, నేను మీ ఇంట్లో అన్నం కూడా అడగను, అలిసిపోయి నడుము పీకుతోంది, ఎక్కడ పడుకుందామన్న అరుగులు కనపట్ల, ఈ అరుగు మీద పడుకుని పొద్దున్నే పోతానన్నాడు. వీలు లేదంటే వీలు లేదండి, ఆవిడ చీపురు కట్టుచ్చుకు మరీ వచ్చేసింది. ఏం చేయాలో తెలియదు దీనికి. పక్కన అసిస్టెంట్ అన్నాడు, కూడా ఒకడు ఉండాలండి గురువుగారికి, ఎప్పుడు ఎంత గొప్ప గురువుగారికైనా శిష్యుడు ఉండాలి. ఆ శిష్యుడు నిద్రపోతూ పైగా పక్కన ఉన్న శిష్యుడు, దాంతో ఏమైపోయింది వాడు, ఇహ నేను కదలలేను, నేను రోజుకి 24 గంటలు నిద్రైతే కానీ 6 గంటలు కదలలేను, గురువుగారు తిట్లే కొట్టి ఇక్కడే పడుకుంటానండి అన్నాడు. ఈయనంటే పో నడుస్తాడు కానీ ఆ శిష్యుడి మీద జాలి, అందుకని ఉరే ఉండరా బాబు అని, ఏమమ్మా మీ ఆయన ఉంటే కాస్త పిలవండి అన్నాడు. మా ఆయన ఎవడు, నేనే యజమానురాల్ని, కూర్చున్నవా తంతానంది. కొన్ని ఇళ్లలో ఇలాంటి పెత్తనాలు ఉంటాయిలేండి, అదొక అదృష్టం, ఎవడ అదృష్టం వాడిది, ఇహ మొగుడు నోరెత్తే అవకాశం ఉండదనమాట. పాప ఇంతలో ఆ యజమాని వచ్చాడు, ఎవడ్రా నువ్వు మా ఆవిడని ఎదిరిస్తున్నావు అంటే, లేదండి బాబు మీ ఆవిడని నేనెక్కడ ఎదిరించగలనండి, ఆవిడ కావిడ పుచ్చుకుంటే నాలాంటి వాడు అదిరిపోతాడు, మీకు పుణ్యం ఉంటుందండి అని జరిగింది చెప్పి, నేను ఘనాంత స్వాధ్యాయునండి ఘనాపాటినండి అన్నాడు. సరే ఎందుకో మొత్తం మీద వీడు కొంచెం జాలి కలిగింది, పోన్లేవే రాత్రికి పడుకుంటానంటే, అడుగో తెల్లారుజామున 3 గంటలకల్లా మూటా ముద్దే సర్దుకుపోవాలి, మళ్ళీ తెల్లారేకి ఎక్కడ ఉండి, ఆవులు ఉన్నాయి కాసిన పాలు తాగెడతాను కాఫీ తాగెడతాను అంటే కుదరదు, 3:30కి లేచిపోతావా అన్నాడు. 3:30 ఏంటండి, ఇంకొక అరగంట ముందే లేచి వెళ్ళిపోతానండి, ఈ పూటకు పడుకొనే ఉండి అన్నాడు. సరే అయితే పడుకో అని భార్యని కాస్త గడ్డం పట్టుకు బతిమాలాడు. ఎందుకో కొంచెం కరిగింది మనస్సు అనమాట, యోగం అంటారు దాన్ని. మొత్తం మీద ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపు ఢామ్మని వేసేసుకున్నారు, అరుగు మీద పడుకున్నాడు. ఈ అసిస్టెంట్ ఎక్కువ సంతోషించాడు, వాడు కొంచెం నిద్ర మొహం గడక. సరే ఇద్దరు మొత్తం మీద అరుగు మీద పడుకున్నారు. ఇక్కడ ఒక అద్భుత ఘట్టం జరిగింది. అరగంట అయ్యాక వీళ్ళు పడుకున్నాక కడుపు ఏమో నకనకలాడిపోతోంది, తిండి లేదు. ఆ ఇంట్లో వాళ్ళేమో ఆంటీ తనేటట్టున్నారు, మంచినీళ్ళు కూడా ఎవరు, ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయని చూస్తుంటే అటుగా ఒక ఆవిడ కుండ పట్టుకుని నర్మదా నది నీళ్లు పట్టుకెడుతోంది. వెంటనే ఈయన ఆ నర్మదా నది నీళ్లు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇప్పటికి 3 రోజుల నుంచి సరిగ్గా ఆహారం లేదు, మాడిపోయాను, మా అమ్మ చచ్చిపోతే అస్థికల్ని చితాభస్మాన్ని కలపడం కోసం నర్మదా నది దగ్గరికి వెడుతున్నాను, మహానుభావుడు నారదుడు చెప్పాడు ఆయన మాట కోసం, ఈ ఇంటి ఆయన పడుకోవడానికి కూడా వీల్లేదన్నాడు, ఏదో మొత్తం మీద బతిమాలితే పడుకోమన్నాడు, తిండి లేకపోయినా కొంచెం మంచినీళ్ళు తాగితే ప్రాణం నిలబడుతుంది, కొంచెం పోయించు తల్లి అన్నాడు. ఆవిడ జాలిపడి కొండ ఇచ్చేసింది, అమ్మయ్యా అని ఆవిడని దీవించి పొద్దున్నే ఈ కొండ పట్టుకెళ్ళన్నాడు. బ్రాహ్మడికి ఇచ్చాక మళ్ళీ కొండ నాకెందుకండి, పట్టుకుపండింది ఆవిడ. ఇప్పుడు ఆయన జాలిపడి దీవించి ఆ కొండలో మంచినీళ్ళు తాను తాగి అసిస్టెంట్కి పోసి పక్కన పెట్టుకున్నాడు. ఈ నర్మదా నది నీళ్లు తాగ్గానే ఆయనకి పశువుల భాష అర్థం అవడం మొదలెట్టింది. కారణం, ఆ రోజు సంకష్టహర చతుర్థి, కష్టాలను హరించే చవితి అన్నమాట. ఆ కాలంలో పర్వకాలంలో భక్తితో జలాలు తాగితే కొన్ని శక్తులు వచ్చేవి. ఆ పక్కన ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు అంబ అంబ అనుకుంటూ ఉంటే ఎంతో పూర్వం ఈయనకి అంబ అంటే అంబా కిందే అర్థమయ్యేది, ఇప్పుడు వాటి భాష అర్థం అవుతుంది. అందులో ఒక కపిల గోవు ఉంది, ఆ కపిల గోవు పక్కనే ఉన్న తెల్లావుకేసి తిరిగి, ఇదిగో ఆ ఊళ్ళో కపిల గోవు గొప్పదంటారు, ఈ బ్రాహ్మడి దగ్గరకు వచ్చాంగా మనం, ఈ దుర్మార్గుడికి కపిల గోవు లేదు, తెల్ల గోవు లేదు, నల్ల గోవు అయినా ఒకటే, తెల్ల గోవు అయినా ఒకటే, ఏమిటో వీడి దగ్గరికి ఎందుకు వచ్చామో తెలియదు, దానం చేశారు నన్ను ఎవరో వీడికి, వీడి దగ్గరికి రాని క్రితం ఆ రైతు బాగా గడ్డేసి పెంచేవాడు, ఈ దుర్మార్గుడు ఏనాడు గడ్డెయ్యడు, నో ఫుడ్డు నో బెడ్డు, ఫుడ్ లేకపోతే బెడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ అందరికీ కుర్చీలో కూర్చుంటే అప్పుడప్పుడు కొరక ఎందుకు వస్తుందంటే బాగా కింద టిఫిన్లు పెడుతున్నారు కాబట్టి, ఆ టిఫిన్ లేకపోతే నిద్ర ఏమొస్తుందండి, ఒకసారి ఆలోచించండి మీరు, తిండి లేక మలమలమాడుతున్న వాడికి నిద్ర వస్తుందా. అందుకనే పూర్వకాలంలో మంధని అగ్రహార వాసులు ఒక నియమం పెట్టారు, పగలంతా ఉపవాసం ఉండి మధ్యాహ్నం టిఫిన్ ఎట్టేవారు 1 గంటకి, ఇక వీళ్ళు పురాణం వినేటప్పుడు నిద్ర రమ్మన్నారు అదనమాట, మళ్ళీ సాయంకాలం భోజనం పెట్టేవారు హాయిగా నిద్రపోతారనమాట అప్పుడు వెళ్ళి. ఇప్పుడు పాప ఆవు అంటోంది నాకు గడ్డి లేదు నిద్ర రావట్లేదంటే, పక్క తెల్లగోవు అంది ఏదో రోలు వచ్చి మధ్యలతో మొరట్టిందిట, నువ్వు నా దగ్గర మొరపెడుతున్నావు, నా కొడుకు కూడా ఉన్నాడు ఈ మధ్యనే ఈయనను పాలు పిండేస్తాడు పూర్తిగా, నాకు అంతే, నీకు 10 పరకలు పెడితే నాకు 2 పరకలే పెడుతున్నాడు, వాడు మాత్రం లోపలికెళ్ళి గురక పెడతాడు, ఈ దుర్మార్గుడి నుంచి ఎప్పుడు మనం బయటపడతామో అని పాపం ఆవు అనుకుంటోంది. ఓహో ఇంటి ఆయన గొప్పతనం ఆవులు కూడా పొగుడుతున్నాయి అనుకున్నాడు ఈయన. ఇంతలో కాసేపటికి ఇంటి ఆయన, ఏమే కుండలు పట్టుకురా పాలు పితుకుతానన్నాడు, రోజు పడుకునే ముందు పాలు పితుకుతాడనమాట వాడు. పైగా అరుగుల మీద ఎవరో దుర్మార్గులు పడుకున్నారు, వాళ్ళు చూశారంటే పాలు పితుకుతూ ఉంటే కాసిన పాలు అడుగుతారేమో, వాళ్ళకి కనబడకుండా కొంగ అడ్డం పెట్టు, రహస్యంగా పాలు పితుకుతాను అని కుండలు పుచ్చుకుని పితకడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో పాపం తెల్లావు ఉంది కదా, ఆ తెల్లావుకి ఒక దూడ ఉంది, పాలు పితికే ముందు దూడను ముందు వదులుతారు ఎక్కడైనా, ఆ విషయం ఇంచుమించుగా పాలు పితికే వాళ్ళకి బాగా తెలుస్తుంది, చెరుకూరు సామూర్తి గారిని అడిగితే ఇంకా బాగా చెబుతారు. దూడను ఒకసారి వదిలితే అది పొదుగు దగ్గరికి వెళ్ళి టిక్కు టిక్కు అని పొడిచి ఆ పాలు తాగి ఆ తర్వాత పాలు బాగా చేపేలా చేస్తుంది, ఆ తర్వాత దూడను పక్కకు కట్టేసి వీళ్ళు పాలు పితికి మళ్ళీ ఆఖరిని కాసిన పాలు అట్టే పెట్టి ఆ పాలని దూడకి ఇస్తారు. దూడకి ఎక్కువ పాలు ఇస్తారు సహజంగా జ్ఞానులు, కనీసం అన్నో ఇన్నో గుట్టిగడు గుక్కడు పాలన్నా సరే దూడ తాగితే కానీ ఆవులు పాలు ఇవ్వవు. అందుకని వీడేం చేశాడు, దూడను లాక్కొచ్చాడు ఈ తెల్లావు పాలు పితకడానికి. పాప ఆ దూడ అసలే పొద్దుటొచ్చి మాడిపోయింది, అది కూడా ఆత్రం విడిచిపెడుతూ ఉంటే టక్కన వీడి కాలు తొక్కేసి తల్లి దగ్గరికి పాలు తాగడానికి పొదుగు దగ్గరికి వెళ్ళింది. టక్కన కాలు తొక్కడంతో వీడికి ఒళ్ళు మండిపోయింది, అబ్బా బాబోయ్ బాబోయ్ నా కాలు తొక్కేసింది దిక్కుమాల దూడ అని తెగ తిట్టేసి చేతిలో ఉన్న తాడు తీసి ఆ తాడుతో దూడని చితక్కొట్టి పారేశాడు. మామూలుగా కాదు, తట్లు తేలిపోయాయి, కొట్టి ఈడ్చి పట్టుకొచ్చి స్తంభానికి కట్టేశాడు. పాపం లేగదూడ గిజగిజలాడిపోయింది, ఆ దెబ్బలకి దాని ఒళ్ళంతా నల్లగా మాడిపోయింది, తట్టుకోలేకపోయింది. ఈ ఆవు ఇంకా ఏడ్చింది పాపం. దూడను కొడితే ఆవుకి తల్లికి ఎంత బాధో అది ఇంకా చూసిన వాడే చెప్పాలన్నమాట. మీ అందరూ తల్లులు కదా, తల్లిని ఎవడన్నా కొట్టితే వచ్చే బాధ కంటే తన బిడ్డను కొట్టినా తన బిడ్డను తిట్టినా ఆ తల్లికి తండ్రికి పరమ బాధ అన్నమాట. ఈ ఆవు అంబా అంబా అని ఏడ్చింది, ఏడ్చిన నిర్దాక్షిణ్యంగా దూడని కట్టేసి ఈ ఆవు పాలివ్వడానికి గింజుకుంటుంటే వెనక్కాళ్ళకి బంధం వేసేసి దాన్ని కూడా రాటక్ కట్టి బలాత్కారంగా పాలు పిండి ఆ తర్వాత వీడు లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే పాపం ఈ ఆవు నాయన బాబు అని ఏడవడం మొదలెట్టింది. ఈ లేగదూడ మొగదూడ, అందుకని ఎందుకమ్మా అంత ఏడుస్తావు, పర్వాలేదులే దెబ్బలు ఎక్కువ తగలలేదులే అని తల్లి ఎక్కడ బాధపడుతుందో అని ఇన్ని బాధలున్నా దిగమింగుకొని ఏడవకు ఏడవకు అంటోంది. ఇదంతా ఈ అరుగు మీద పడుకున్నా అని వింటున్నాడు. నర్మదా నదీ జల ప్రభావంతో వాడికి ఆవుల భాష తెలిసింది, అందుకని అన్నీ తెలుసుకుని వింటున్నాడు. ఆయన చెవులు రిక్కించి ఏం దొరుకుతుందానని శ్రద్ధగా సంభాషణ వింటూ చూస్తున్నాడు. అప్పుడు ఆవు అంది, లేదు నాయన నాకు తెలుసు నీ వీపంతా తెల్లగా ఉండేది, దెబ్బగా తట్లు తెలిపి అలా రక్తం బయటకు వచ్చేస్తోంది, ఈ దుర్మార్గుడు అన్నం పెట్టకపోతే పెట్టపోయాడు, నీ శరీరం కన్నం పడిపోయేలా కొడతాడా, వీడిని నాశనం చేసేస్తే వదిలిపోతుంది అనగానే గొప్ప అద్భుతమైన శ్లోకాలు చెప్పిందండి ఆవుదోడ. ఇక్కడ జ్ఞానం అంటే అదనమాట. ఏమీ బాధపడకు, మనం చేసుకున్న మహాపాపం వల్లే ఈరోజు మనం సుఖం దుఃఖం పొందుతూ ఉన్నాము. ఎవరమైనా సరే పూర్వజన్మలో చేసిన మహాపాపములు ఇక్కడ అనుభవించక తప్పదు. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, హసత క్రియతే కర్మ రుదత పరిభుజ్యతే, దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. ఇది దోడంటున్నమాట. ఏముందో తెలుసా, నవ్వుతూ చేస్తాం మనం పాపాలం, ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా, బాగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, పెద్దలు చెబితే వాళ్ళు అలాగే చెబుతారులే, గురువుగారు అలాగే చెబుతారు, మన దారి మందే పెచ్చాడు ఆయన, సెల్ ఫోన్ తెచ్చుకోద్దని చెబుతాడు కానీ వీడి మోహం వాడి మాట వినొద్దు, మన దారిని మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అనిపిస్తుందిట కాసేపు. అందుకే ఇక్కడ అన్నమాట ఏమిటి, హసత క్రియతే కర్మ రుదత పరిభుజ్యతే. నవ్వుతూ మానవుడు పాపాలు చేస్తాడు, అనుభవించేటప్పుడు ఏం చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. రుదత పరిభుజ్యతే, ఏడుస్తూ పాప ఫలితం అనుభవిస్తాడు. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, జైలు శిక్ష వచ్చింది, దొంగతనం చేసేటప్పుడు ఆనందంగానే ఉంది డబ్బులు వచ్చేసాయని, ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఎట్టుకెళ్ళి పాకిస్తాన్ పోలీసు వాళ్ళు లాఠీతో డొక్కలో పొడిచి తీసుకెళ్ళి కొళ్ళ పొడిచి చెర్లపల్లిలో బారేస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట, అయ్యో ఎందుకు చేశాను రా అని అప్పుడు ఏడుస్తాడు. దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. నీకు దుఃఖమిచ్చేవాడు కానీ సుఖమిచ్చేవాడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. మరి నీకు సుఖం దుఃఖం ఎలా వస్తున్నాయి, నీవు చేసిన పాపపుణ్యాలే అనుభవిస్తున్నావు. ఇవాళ నీవు సుఖం అనుభవిస్తున్నావంటే ఒకప్పుడు చేసిన పుణ్యం, దుఃఖం అనుభవిస్తున్నావంటే ఒకప్పుడు చేసిన పాపం. నీ పాపం నీ పుణ్యం ఎన్ని జన్మలెత్తినా నీ వెంట వచ్చి పాపం దుఃఖము పుణ్యం సుఖము ఇస్తాయి. ఇవాళ గోకర్ణం వచ్చినా సరే హాయిగా వేళకి 4 ఇడ్లీలు వస్తున్నాయంటే ఎప్పుడో నువ్వు ఎవరికో ఇడ్లీ పెట్టావు, నువ్వు చేసిన పుణ్యం అనుభవించావు. గోకర్ణం వచ్చి అందరూ తిన్నాక నీకు టిఫిన్ మిగలలేదంటే నువ్వెప్పుడో ఎవరికో టిఫిన్ పెట్టకుండా వాడు ఎదురుకుండా ఏ అని ఊరించుకు తిన్నావు అనమాట. నీ పాపమే నీకు తిండి లేకుండా చేసింది, నీ పుణ్యమే నీకు ఆహారం ఇచ్చింది. మనం ఎప్పుడో ఎవరికో అపకారం చేశాం, మహాపాపం చేశాం, ఆ పాప ఫలితంగా ఇవాళ ఆవులమై పుట్టి ఇక్కడ ఈ దుర్మార్గుడి చేతిలో పడి, ఆవులై పుట్టినా పుణ్యాత్ముల చేతిలో పడితే పర్వాలేదు, పాపాత్ముల చేతిలో పడి వాళ్ళు కొడుతూ ఉంటే దెబ్బలు తింటున్నాం. అమ్మా నీకు అన్నీ తెలుసు, నాకంటే పెద్దదానివి, మనం దుఃఖించొద్దు, ఇది మన కర్మయోగం అనుకుందాం, మన పాపాలు విముక్త అయిపోతున్నాయి అనుకుని ఈ శిక్షణ అనుభవిద్దాం అని దూడ చాలా గొప్పగా బోధ చేసింది. అయినా సరే నాయన నువ్వు అన్నది నిజమే, మన పాపపుణ్యాలే మనం అనుభవించిన, ఈ దుర్మార్గుడు నేను చూస్తూ ఉండగా నిన్ను కొట్టాడు, వీడిని శిక్షిస్తాను అనగానే వద్దు బ్రహ్మహత్య ఎందుకు, ఎప్పుడు ఏ పాపం చేశామో, మళ్ళీ ఈ జన్మలో కొత్తగా ఈ బ్రాహ్మణ్ణి చంపి కొత్త పాపం ఎందుకు ముట్టగట్టుకోవటం, వదిలి అన్నది ఈ బిడ్డ, వినలేదు ఈ తల్లి. ఈ దుర్మార్గుణ్ణి రేపు ఏమైనా శిక్షిస్తాను, వాణ్ణి శిక్షించడం కంటే వాణ్ణి ఏడిపించడానికి నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఎవడైనా తప్పు చేస్తే వాణ్ణి చంపేస్తే ఆ దెబ్బతో ఆ పాపం ఆ చావడంతో పోతుంది. ఈ దుర్మార్గుడు నా ఎదురుగుండా నా బిడ్డను కొట్టాడు, రేపు పొద్దున వీడి బిడ్డ నా దగ్గరికి ఎలాగో వస్తాడు, రాగానే నా కొమ్ములతో ఒక్క పోటు పొడిచి ఆ దుర్మార్గుని చంపేస్తాను. ఆ దెబ్బతోటి వాడు గిజగిజలాడిపోయి యావజ్జీవితం కొడుకు తెచ్చాడో కొడుకు తెచ్చాడో అని కుమిలి ఏడవాలి అనగానే మళ్ళీ దూడంది ఆ కొడుకు ఉపనయనం అయ్యింది, వాడిని చంపామనుకో బ్రహ్మచారిని ఒక వటువుని చంపిన మహాపాపం వస్తుంది కదా అనగానే వచ్చినా పర్వాలేదు, ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో నాకు తెలుసు అన్నది. ఇంకా కొడుకు చెప్పడం మానేశాడు వాళ్ళ అమ్మ వెందని. ఆ రాత్రి అంతా ఎలాగో గడిచింది. ఇదంతా ఎవరు వింటున్నారు? అరుగు మీద పడుకున్న ఆయన వింటున్నాడు. ఓరి నాయన, ఇది ననకాతలేదు, అంతరార్థం ఉందిరా, ఈ ఆవుకి ఏదో రహస్యం తెలుసు, బ్రహ్మహత్య చేసినా సరే ఆ హత్యా పాపం పోతుందని చెబుతోంది, ఏమిటో చూద్దాం అనుకుని ఈ రాత్రి అంతా ఇంక నిద్రపోకుండా ఆవుకేసే చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామున 3:30 అయింది కదా. వెంటనే ఈ బ్రాహ్మడు తలుపు తీసి, ఏమయ్యో నీ సొమ్మేమన్నా దాచిపెట్టాను అనుకుంటున్నావా, 3:30 కల్లా లేచి పోవాలన్నానా, లేవమేమన్నాడు. అరుగులు అరిగిపోతాయి, పైగా తెగ పడుకుని అటు ఇటు దొల్లుతున్నావు, దొల్లినప్పుడల్లా అరుగు అరిగిపోతుందిట. ఇదో కొత్త రకం. ఈ లెక్కనే ఈ సత్రం వానరు గారు ఈ రోజు ఏడవలసిందే, మీరందరూ కూర్చుంటున్నారుగా నేలంతా అరిగిపోతుందని. వీడు కొంచెం నయమన్నమాట. దాంతో ఈయన అన్నాడు, అయ్యా వెళ్ళిపోతానండి, నాకేం వద్దనండి, కావాలంటే వెళ్ళేటప్పుడు మీకు 10 రూపాయలు ఇమ్మంటే ఇస్తానన్నాడు. అమ్మో 10 రూపాయలు ఇస్తావా, అయితే నీ ఇష్టం, 10 గంటల దాకా పడుకో అన్నాడు. కొంచెం నడుము పీకుతోంది, మా అసిస్టెంట్ ఉన్నాడే, వాడు లేవలేడు, వాడికి ఒకటే నిద్ర, అందుకని వాడి కోసమైనా సరే కాసేపు పడుకోనివ్వండి అన్నాడు. అసిస్టెంట్ కోసము కాదు, ఈయన కోసము కాదు, ఏం దొరుకుతుందో చూడాలి అందుకని. అందుకని ఏమన్నాడు ఆయన, నేను మయాతు గమ్యతే పుత్ర కార్యార్థం, అందువల్ల నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లేవలేను అన్నాడు. సరే పడుకోమన్నాడు. డబ్బులు ఇస్తాడు కదా వీడు, పిసిని కొట్టు కదా, 10 రూపాయలు వస్తాయని కానీ మీ ఇష్టం పడుకోండి అన్నాడు. క్రమంగా తెల్లవారుజామున 5 అయ్యింది. పొద్దుటే ఈ బ్రాహ్మడు మళ్ళీ తలుపు తీసి బయటకు వస్తూ, ఏమో ఊళ్ళో తద్దినం ఒకటి ఉంది, ఎవడో బాగా డబ్బులు ఇస్తున్నాడు, నేను అటు పోతాను, ఇవాళ పాలు పితకడానికి అబ్బాయిని పంపించన్నాడు. ఓహో ఈ ఆవు అనుకున్నట్టే అవుతోంది అని ఈయన అనుకున్నాడు ఈ యాత్రికుడు. ఆవుగారు విన్నారు, అమ్మయ్యా ఈ బ్రాహ్మడు తన కొడుకుని పాలు పితకడానికి పంపుతున్నాడు, నా కసి తీరుతుంది అని ఉవ్విళ్ళూరింది అది. వీడు మొత్తం మీద బయటికి పోయాడు, వాడి తద్దినానికి వాడికి పోయాడు. పొద్దుటే తెల్లవారుజామున లేచి ఈ కుర్రాడు ఈ బ్రాహ్మణ బాలకుడు ఆవు పాలు పితకడానికి ముందు తెల్లావు దగ్గరికి వెళ్ళాడు. దూడకట్లు విప్పాడు, ఆవు కట్టు విప్పాడు, పాలు పితికే స్థలానికి తీసుకొచ్చి కట్టేలోపు ఈ ఆవు రాత్రంతా మంచి క్రోధంతో ఉందేమో, కసి పెంచుకుని ఉందేమో, పొడువైన తన కొమ్ములతో వాణ్ణి మర్మస్థానంలో కుమ్మి చంపేసింది ఒక్క దెబ్బకి. మళ్ళీ అక్కడెక్కడ కుమ్మితే వీడు బతుకుతాడు, అందుకని మీకు నేను చెప్పక్కర్లేదు, మగవాణ్ణి ఎక్కడ కుమ్మాలో అక్కడ కుమ్మితే ఒక్క దెబ్బకి చచ్చిపోతాడు. అందుకని మర్మస్థానంలో ఒక్కసారి ఇలా కుమ్మి లేపేసి కింద పారేసింది. అమ్మ బాబోయ్ ఆవు నా కొడుకుని పడేసింది అని ఈ ఇల్లాలు అరిచింది. చుట్టుపక్కల వాడు పరిగెత్తుకొచ్చారు. ఈ ఆవు దూడ కూడా బయటకు వచ్చేసి అప్పటికే కొట్టంలో నుంచి. అప్పుడు ఒక తమాషా జరిగిందట. శ్వేతవర్ణ తదాస గౌర్ధృతం శ్యామావ్యదృశ్యత అహోచ దృశ్యతాం లోకాహ చుక్రుకుశ్చ పరస్పరం. అందరూ చూస్తూ ఉండగా అప్పటిదాకా తెల్లగా ఉన్న ఈ ఆవు పూర్తిగా నల్లని ఆవు అయిపోయింది. మళ్ళీ మామూలు నలుపు కాదనమాట, గౌడు గేదికి మళ్ళీ మారిపోయింది. ఈ చుట్టుపక్కల జనమంతా ఆవు దూడని రాత్రి బ్రాహ్మడు కొట్టాడు, ఆ కసితోటే ఈ ఆవు ఈ బ్రాహ్మడి కొడుకుని పొడిచింది, పొడిస్తే పొడిచింది అనుకో, కానీ ఎంత ఆశ్చర్యం, తెల్లగా ఉన్న ఆవు నల్లగా మారడం ఏమిటి అంటే బ్రహ్మహత్యా పాపం దీనికి చుట్టుకుంది అనుకున్నారు. ఈలోపు పిల్లాడు చచ్చిపోయాడు. యజమాని గారు తద్దినానికి వెళ్ళేవాడు పరుగు పరుగున అక్కడికి వచ్చేసాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, కుర్రాడిలో ప్రాణం ఉందేమో నిలబెట్టండిరా బాబు అని అందరూ తలకో చెంబుడు నీళ్లు పోశారు. ఇంతలో వారణాసి వారు వచ్చి ఓం సద్యోజాతం ప్రపద్యామని మంత్రం చదువుతూ నీళ్లు పోశారు. సద్యోజాతం లేదు, ఇంకో జాతం లేదు, ఈ జాతం గాడు కాస్త ఎక్కడికో పోయాడు పాతకానికి. మొత్తం మీద కుర్రాడు చచ్చిపోయాడు. అందరూ గుండెలు బాదుకున్నారు. ఈ ఆవు అంతం చూస్తానని కర్రొచ్చుకొచ్చాట యజమాని. అప్పటికే ఈ నల్లగా అయిపోయిన ఆవు దాని దూడ కొట్టంలోంచి బయటకు వచ్చాయిగా, ఆవుల శాలలోంచి వీడికి దొరకకుండా రివ్వుని పారిపోయాయి. వాడు తరమలేక వెనక్కి వచ్చాడు కొడుకు కోసం. ఇప్పుడు ఈ అరుగు మీద పడుకున్నవాడు ఈ ఆవు దూడ ఎక్కడికి పరిగెడుతున్నాయో అని ఒరే నిద్రమొత్తు అసిస్టెంటు రారా బాబు అన్నాడు. వాడు లేవడు, ఈయన పరిగెత్తుకుపోయాడు వాడిని వదిలేసి, వీడి కర్మని. ఏం దొరుకుతుందో చూడాలి కదా. ఈ ఆవు దూడ పరిగెత్తుకుంటూ నర్మదా నదిలో ఓంకార క్షేత్రం దగ్గర ఒకవైపు నుంచి కావేరి అని ఒక నది ఉంటుంది, అక్కడ కూడా నర్మద ఒకవైపు, ఈ రెండూ కలిసి సంగమం చేస్తాయి, కలిసి మహావేగంగా వెడతాయి. మీరు కింద 1 సంవత్సరం నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి ఒకసారి. అబ్బో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నర్మదా నదికి తీసుకెళ్ళాను, అక్కడ కంకణ విసర్జన చేయించినప్పుడు చుట్టూతా పడవల్లో తిరిగామా, అక్కడికి తిరిగినప్పుడు రెండు నదులు కలుసుకుంటున్న చోట అక్కడ బండరాళ్ళ మీద కూర్చుని హాయిగా స్నానం చేశారు మీరంతా. ఆ స్థలం చాలా గొప్పది. ఆ స్థలానికి గోహత్య, బ్రహ్మహత్య ఇత్యాది సకల పాప విముక్తికర స్థానం అని పేరు. అక్కడికి వెళ్ళి ఆవు తన దూడతో పాడు బుడుంగ్ బుడుంగ్ అనే నీళ్లలో మునిగింది. మునిగి లేవడంతో నల్లని ఆవు మళ్ళీ యథాప్రకారంగా తెల్లగా అయిపోయింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఈయన. ఇదన్నమాట ఆవుకి తెలిసిన రహస్యమని. ఈ స్థానంలో స్నానం చేస్తే మహాపాతకములు ఎన్ని చేసినా అవన్నీ ఒక్క క్షణకాలంలో పోతాయి. వెంటనే ఈయన తన తల్లి అస్థికల్ని అక్కడే కలిపేశాడు. అప్పుడు నారదుడు వచ్చి, నాయన నర్మదా నది మహిమ నీకు తెలిసిందా? ఈ నర్మదా నది పశ్చిమం కేసి ప్రవహిస్తుంది. ఇందులో అనేక ఉపనదులు వెడతాయి. అందులో కావేరీ నది ఇక్కడ సంగమిస్తుంది. ఇక్కడ ఓంకారేశ్వరుడు ఉన్నాడు. దర్శన మాత్రం చేతనే పవిత్రం చేసే నది నర్మదా నది. అలాంటి నదిలో స్నానం చేస్తే సకల పాతకాలు తొలగుతాయి, పుణ్యాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడికి పంపాను. ఈ నది ఇంకా ఎందుకు గొప్పదో తెలుసినా, ఇది వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. పశ్చిమ సముద్రం అంటే ఇప్పటి పేరు, ఇప్పుడు మనకి దీనికి అరేబియా సముద్రం అని పేరు అనమాట. అందులో కలుస్తుంది. ఈ నర్మద, గోమతి ఈ రెండూ కలవడం వల్ల పశ్చిమ సముద్ర తీరమంతా కూడా అత్యంత పవిత్రమైనది. అందులో గోకర్ణేశ్వరుడు పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్నాడు. అందుకే ఈ నదములు, పశ్చిమ సముద్రము, ఇవి రెండూ సంగమించిన దివ్యస్థలము భూమండలములో ఇంతకంటే గొప్ప స్థలము లేదు అని అనిపించుకుంటుంది. కలియుగంలో ఉన్న మానవులు ఎవరైనా పశ్చిమ సముద్రంలో స్నానం చేసి సైకతలింగాన్ని చేసి, సైకతం అంటే ఇసుక, సికత అంటే ఇసుక, సికతముతో చెయ్యబడింది గనక సైకతము అంటే ఇసుకతో చెయ్యబడిన లింగాన్ని పూజించి ఆ లింగాన్ని జలంతో అభిషేకించి జలముతోటే లింగాన్ని మళ్ళీ నేలమట్టం చేసి అంటే దాన్ని నిమజ్జనం అంటాం. నిజానికి మీరు ఇళ్లలో లింగాలను తయారు చేసి పట్టుకొచ్చి సముద్రంలో పారేస్తే మళ్ళీ ఆ సముద్రంలో లింగం ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది. కానీ ఇక్కడ కొట్టుకురావడం ఉండదు. ఎందుకని, ఇసుక మీద నీళ్లు పోయగానే ఆటోమేటిక్గా అది నిమజ్జనం అయిపోయింది, కలిసిపోయింది. పూర్తిగా నిమజ్జనం అంటే ఇక్కడే జరుగుతుంది అనమాట. అలా అభిషేకం చేసిన వాడికి జాత శౌచ మృత శౌచ భయం నాస్తి మహీతలే, మీ ఇళ్లలో పురుడు వచ్చింది మీకు తెలియలేదు, ఇక మీకు అశుచి అంటదు. మృత శౌచ, ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయాడు మీరు ఇక్కడ ఉన్నారు తెలియదు, అటువంటి అశౌచం అంటుకోదు. ఇంటి పేరిటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకేం తెలుస్తుంది? ఒక ఇంటి పేరిటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఏకంగా, ఒకే ఇంటి పేరిటి వాళ్ళు. నిత్యం ఆ ఇళ్లలో పురుడో పుణ్యమో వస్తూనే ఉంటాయి. కొన్ని అగ్రహారాలు అయితే చెప్పక్కర్లా, ఊళ్ళో మొత్తం వెయ్యి గడప వాళ్లే. కాబట్టి తెల్లారులేస్తే ఆ ఇళ్లలో ఎవడో ఒకడు పుట్టకుండా ఎవడో వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది మరి? ఈ భూమండలం అనంతం కదటండి. మన గోత్రం వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకేం తెలుస్తుంది? ఇక్కడ గనక సైకతలింగాన్ని చేసి పూజించి దాన్ని సముద్రంలో కలిపేస్తే ఇంకా ఆ రోజు నుంచి మనకి తెలియక ఏదైనా వచ్చినా అదేమీ అంటదు. మీకు అంటది సరే, అంటుకున్నవాడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి మీకు తెలుసో తెలియకో మీ ఇంటి పేరిటి వాడు ఎవడో మైలు ఉన్నవాడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు పిలవకపోయినా. వాడు వెళ్ళిపోయాక వాడికి మైలు ఉందని మీకు తెలిసింది. ఇంకా మీరేం బెంగెట్టుకోక్కర్లేదు. ఈ రోజు నుంచి గురువుగారు ప్రమాణపూర్వకంగా చెబుతున్నారు, పురాణ ప్రమాణంతో, ఇక మీకేం భయం లేదు. హాయిగా నిశ్చంతగా కూర్చోండి అంతే. ఈ రోజు నుంచి తెలుసో తెలియకో మానవుడు అన్నాక ఈ భూమండలంలో తనకి మాత్రమే అశుచి ఉన్నప్పుడు మాత్రమే ఆ అశుచిని ఇంట్లో కలుపుకోకూడదు. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఆ 12 రోజులు మైలు ఉంటుంది, అప్పుడు కలుపుకోకటి కావాలని. తెలియక భయం నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ భూమి అంటే అనంతం గనక, మైలు ఉన్నవాడు ఈ భూమి మీద ఎక్కడో చోట ఉంటాడు. ఆడవాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మీతో పాటు బస్సు ఎక్కుతారు, రైలు ఎక్కుతారు, తెలియకుండా ఇళ్లకు వస్తూ ఉంటారు, కొంతమంది గుళ్ళోకి కూడా పోతున్నారు. అలాంటి అశుచులు మీకు మాత్రం ఇవాళ అభిషేకం చేశారు గనక అంటదు. అంత దివ్యస్థలం ఇది. ఎందుకనంటే గోహత్య బ్రహ్మహత్యాది పాపములను కూడా తొలగజేసే నర్మదా నది ఇందులో కలుస్తోంది గనక. అంతకంటే మహాపుణ్యమై బ్రహ్మ కమండలం నుంచి పుట్టిన గోమతి నదము కూడా ఇదే నది సముద్రంలో కలుస్తున్నది గనక. ఇవి కలుస్తున్న స్థలానికి దగ్గరలో ఎక్కడైనా శివలింగాన్ని పూజిస్తే ఇక మనకి ఇలాంటి భయములు లేదు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా నేను చెప్పే శ్లోకం చెప్పండి. చెప్పండి, అహం నిత్య శుచిహి, అహం నిత్య శుచిహి, అహం నిత్య శుచిహి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అభిషేకం చేశాము, ఈ రోజు నుంచి నేను నిత్య శుచిని, నాకెప్పుడు శుచి తప్ప అశుచి లేదు. శుచి అంటే ఒక అర్థం ఏమిటి? అగ్ని అనే. శుచి అంటే అర్థం ఏమిటి? అగ్ని అంటే ఈ రోజు నుంచి మీరు అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. అగ్నిహోత్రానికి అశుచి ఉందా? శవాన్ని తగలబెట్టినా నిప్పు నిప్పే, ఇంట్లో వంట చేసినా నిప్పు నిప్పే, యజ్ఞంలో వాడినా నిప్పు నిప్పే. కాబట్టి ఓ నిప్ప, నిన్నేమో
ఫలానా శవాన్ని తగలబెట్టావు కాబట్టి ఈ రోజు నుంచి నేను నిన్ను అంటను అని అంటారా? అంటే మీరు బతుకుతారా? ఎందుకని? వంటకైనా పెంటకైనా ఇంకో తంటాకైనా అన్నిటికీ అగ్ని అవసరమే. ఈరోజు నుంచి ఈ మూలమంత్రాన్ని సాక్షాత్తు వేదవ్యాసుల వారు మనందరి కోసం ఇచ్చారు. ఈ మంత్రాన్ని రోజు జపించుకోండి. మీకు ఏదైనా అనుమానం వచ్చిందంటే అహం నిత్య శుచిహి, ఎందుకని అంటే నేను గోకర్ణానికి వెళ్ళాను గనక. ఉట్టి గోకర్ణానికి వెళితే సరిపోతుందా? గణపతికి నమస్కరించాను గనక, ఆయనకు నమస్కరించడంతో సగం దోషం పోయింది. రెండోది ఏం చేశారు? సైకత